రెండవ గ్రంథము దినవృత్తాంతాలు రెండవ గ్రంథము 32:24 నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుతుందా. దినవృత్తాంతాలు రెండవ గ్రంథము 32:24 నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాను. కవనకు ప్రియులరా, మనం పరిశుద్ధ లేఖనాల్లో హిజ్కియా జీవితాన్ని కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. రాజుల 2:20-11 యెషయా గ్రంథం 38:1 కూడా హిజ్కియా పరిస్థితి రాయబడింది. దావీదు తర్వాత దావీదులాగా దేవుణ్ణి ఆరాధించిన భక్తుడు, రాజుగా ఉన్న కూడా దేవుని వదిలిపెట్టకుండా దేవుడి పట్ల చాలా భయం కలిగి నమ్మకంగా యథార్థంగా దేవుని చిత్తాన్ని చేసిన వాడు, తిరిగి మరలా మందిరంలో ఆరాధన ప్రారంభించడానికి ఆయన కారకుడయ్యాడు. మరలా పస్కా పండుగ జరిగించడానికి కూడా కారకుడయ్యాడు. ఆయన చరిత్ర మనకు తెలుసు. అయితే హిజ్కియా జీవితం అన్ని లేకపోతే ఆ పేరు విన్నప్పుడు మనకి జ్ఞాపకం వచ్చే ఒక ప్రత్యేకమైన సన్నివేశం ఉంది. అదే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్ కుండి వచ్చింది, క్యాన్సర్ కి ఎఫెక్ట్ అయ్యాడు ఆయన. యెషయా గ్రంథం 38:1 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, దేవుడు రాజుకి మరణకరమైన రోగం వచ్చింది అన్న మాట దగ్గర దేవుడు సందేశాన్ని పంపించాడు. ఏమని సందేశాన్ని పంపించాడు? నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నీవు నాకు ఇష్టుడు కాబట్టి ఏ రోగము నీ దరి చేరకుండా కాపాడుతాను, మరణం నీకు రాకుండా కాపాడుతాను, నిన్ను 1000 సంవత్సరాలు భూమి మీద ఉంచుతాను, అట్లాంటి మాటలు ఏం చెప్పలా. హిజ్కియాకు రోగం వచ్చింది, దేవుని ప్రమేయం లేకుండా రాలేదు. ఫైట్ కామన్, అందరికి జబ్బులు వస్తాయి, అందరికి మరణం వస్తుంది. అది సాధారణ మరణం కాదు, మరణకరమైన సాధారణ రోగం కాదు, మరణకరమైన రోగం. నేను నిన్ను స్వస్థపరుస్తాను అనే సందేశాన్ని పంపించడానికి బదులు నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతున్నావు అనే సందేశాన్ని చెప్పడానికి ప్రవక్త అయిన యెషయాను పంపించాడు. సరే, ఆయన మనం అనుకున్నట్టుగా సందేశం లేదు. అది బాబు నువ్వు వెళ్ళి చక్కబెట్టుకో, ఆయన వచ్చేయమంటున్నాడు, నువ్వు వెళ్ళిపోవాలి మరి అని చెప్పి వచ్చి చెప్పాడు. దానికి హిజ్కియా ఎట్లా రియాక్ట్ అయ్యాడు? సాధారణంగా ఎవరికైనా సరే రిపోర్ట్స్ లో డెడ్లీ డిసీజ్ ఉంది, క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యింది, 4th స్టేజ్ లో ఉన్నావు, ఇక అయిపోయింది, ఏమి లేదు అని చెప్తే ఎంత బాధపడతారో అలాగే బాధపడుతున్నాడు హిజ్కియా. ఎలా బాధపడుతున్నాడు? కింద ఆయన ప్రార్థన చేస్తున్నాడు, కింద 2వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నెత్తు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, కన్నీటి ప్రార్థన. బైబిల్లో ఈ సన్నివేశం, నేను రక్షించబడ్డ తొలి దినాల్లో నేను ఎలా ఉన్నానంటే, మనం నమ్ముకున్న దేవుడు చాలా శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే ఈవెన్ మరణాన్ని కూడా రద్దు చేయగలడు, ఆయుష్కాలాన్ని పొడిగించగలడు. హిజ్కియా యొక్క జీవితకాలం ముగిసిపోతున్న పరిస్థితుల్లో మరొక 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్ గాడ్ అని విన్నాను. దేవుడు చాలా శక్తిమంతుడు, మరణాన్ని కూడా తప్పిస్తాడు, మరణకరమైన రోగాలను కూడా స్వస్థపరుస్తాడు అని విన్నాను. బాగుంది అనిపించింది. తర్వాత విశ్వాస జీవితం ఎదుగుతున్న కొద్దీ ఇలాంటి సన్నివేశం ఇంకెక్కడ బైబిల్లో కనబడలా, ఇది ఒక్కడే కనబడింది. ఒకరు ప్రార్థన చేస్తే దేవుడు ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పెంచాడు అన్న ఈ సన్నివేశం అందరికీ తెలుసు. నాకు తెలిసి ప్రతి సాధారణ విశ్వాసి ఈ సన్నివేశాన్ని వినే ఉంటాడు, ఈ సన్నివేశాన్ని వినే ఉంటాడు. కానీ నేనేమంటానంటే ఆశీర్వాదము అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడాన్ని ఆశీర్వాదంగా తీసుకోవాలా, దేవుడికి దూరంగా బ్రతకడాన్ని ఆశీర్వాదంగా తీసుకోవాలా అన్న మాట దగ్గర ఎందుకు హిజ్కియా ప్రార్థన పొరపాటుగా ప్రార్థన చేశాడు, లోకానుసారంగా ప్రార్థన చేశాడు, శరీరానుసారంగా ప్రార్థన చేశాడు అనిపించింది తర్వాత. ఎందుకు అలాగనిపించిందండి మీకు అని ఒకవేళ మీరు అడిగితే, తర్వాత అధ్యాయం ఏం చెప్తుందంటే యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో మరలా దేవుడు ప్రవక్తను పంపించాడు యెషయా దగ్గరికి. ఇప్పుడు ప్రవక్త వచ్చి ఎలాంటి సందేశాన్ని చెప్తున్నాడో వినండి. యెషయా గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనం అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట విను, రాబోవు దినాల్లో ఏమియో మిగలకుండా నీ ఇంత ఉన్న సమస్తమును నేటి వరకు నీ పితృలు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణములకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతకీ ఈయనకు ఆయుష్కాలం పొడిగించడం వల్ల ఏమైనా లాభం కలిగిందా లేకపోతే నష్టం కలిగిందంటే గొప్ప నష్టం కలిగింది. ఎంత గొప్ప నష్టం కలిగిందంటే ఇక రాజ్యం ఉండదు, రాజ్యం పడిపోతుంది, పరాయి రాజులు చేతిలోకి వెళ్ళిపోతుంది, రాజ్యం పోవడమే కాదు నీ దగ్గరున్న ఆస్తి ఏది ఉండదో మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఇది దేవుడి సందేశం హిజ్కియాకు వచ్చింది. నిజంగా చెదైన వార్త, భయంకరమైన వార్త. ఈ వార్త వినడానికైనా బతికింది, ఈ సందేశం వినడానిక 15 సంవత్సరాల ఆయుష్కాలం ఆయన కోరుకుంది. సరే 7వ వచనం చదువుదాం. 7వ వచనం ఏం మాట్లాడుతుంది? మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. రాజు పిల్లలందరూ పోయి పరాయి రాజు దగ్గర ఊడిగిం చేస్తారు. ఊడిగిం చేయడంలో మామూలు ఊడిగిం కాదు, ఇంకా కఠినమైన మాట, ఇక రాజవంశం లేకుండా వాళ్ళందరినీ నపుంసకులుగా చేస్తాడు, నపుంసకులుగా చేస్తాడు. అది తర్వాత వచ్చిన సందేశం. మనం స్పెషల్ గా కనబడింది, భలే కనబడింది, దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించాడు, మనం ప్రార్థన చేస్తే కూడా మన ఆయుష్కాలం పొడిగిస్తాడు అని ఆ ఒక్క వాక్యం దగ్గర ఆలోచిస్తే మనం సరిగ్గా బైబిల్ని అర్థం చేసుకోలేదు, మరణాన్ని అర్థం చేసుకోలేదు, జీవితాన్ని అర్థం చేసుకోలేదు అని అంటాను సహజంగా ఏమర్థం కావాలంటే లోకానికి మరణం దుఃఖం, లోకానికి మరణం శాపం, క్రైస్తవుడికి మరణం గొప్ప వరం, క్రైస్తవునికి మరణం విమోచన మార్గం, నిరీక్షణ ద్వారం. అదే బైబిల్ మాట్లాడుతూ ఉంది, ఆ విషయాల బైబిల్ మాట్లాడుతూ ఉంది. కీర్తన గ్రంథము 116వ కీర్తన 15వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 116వ కీర్తన 15వ వచనాన్ని చదివితే, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. మరణం నష్టంగా బైబిల్ మాట్లాడకుండా మరణాన్ని లాభంగా బైబిల్ మాట్లాడుతుంది. భక్తుల మరణం చాలా విలువైంది. ఎవరికి? దేవుడికి. దేవునికి ఇష్టం. మనకు మరణాన్ని ఇచ్చిందే ఆయన. మన మరణం మనకు దుఃఖాన్ని పుట్టిస్తుంది, కాని నీకు బైబిల్ బాగా అర్థమైతే మన మరణం ఏడ్చేది కాదు, నవ్వేది, సంతోషించేది, ఆనందించేది. ప్రసంగి అంటాడు 7వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే ప్రసంగి అంటాడు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. అసలు ప్రసంగి గ్రంథం ప్రారంభం నుంచి ఒకటే ఒక మాట, వ్యర్థం అంటాడు. వ్యర్థం, సమస్తం వ్యర్థం. ఎంత ఆస్తున్నా వ్యర్థమే, ఎంత చదువుకున్నా వ్యర్థమే, ఎంతమంది పిల్లలున్నా వ్యర్థమని స్టార్ట్ చేసిన ఆయన మేలు లాభం అని దేని మాట్లాడుతున్నాడు 7వ అధ్యాయంలో? మరణ దినం మేలు, మరణ దినం మేలు అంటాడు. కాబట్టి మోషే భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 90వ కీర్తనకు వెళ్దాం. 90వ కీర్తన మోషే భక్తుని ప్రార్థన. 90వ కీర్తన 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడే మనుషుని తన వద్దకు చేర్చుకుంటున్నాడు మరణం పేరుతో, మంటికి మార్చడం ద్వారా. దేవుడు పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు. దట్ ఈస్ ద హెవెన్లీ కాలింగ్. దేవుని పిలుపు అది, దేవుని ఉద్దేశం అది, దేవుని దృష్టికి విలువైంది అది, మానవులకు మేలు అది. బైబిల్ మాట్లాడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుంచి ఒక స్వరము చెప్పగా వింటిని. పరలోకం ఏమని చెప్పిందంటే, ప్రభునందు మృతునందున మృతులు ధన్యులు. ప్రభునందు పిల్లరా, సజీవులు ధన్యులు అన్న మాట నేను బైబిల్ చదవలేదు. ఎక్కువ కాలం ఆయుష్కాలం పొడిగించబడ్డవారు ధన్యులు అన్న మాట బైబిల్లో నేను చదవలేదు. దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్న వారు ధన్యులు, మృతునందిన వారు ధన్యులు. వారి మరణం దేవుని దృష్టికి విలువైనది, వారికి మేలది. వారి విశ్రాంతిలోకి వెళ్తున్నారు, ఆ మాటలే బైబిల్ మాట్లాడుతూ ఉంది. కాబట్టి మెడికల్ ఫీల్డ్ లో మనం చేస్తున్న, జనరల్ గా మెడికల్ ఫీల్డ్ ఏమంటారంటే హోలీ ఫీల్డ్. మెడికల్ సర్వీస్ చాలా హోలిస్టిక్ సర్వీస్, హోలిస్టిక్ ప్లేస్. రోగులకి గాయాలు కట్టడం, రోగులకి వైద్యం చేయడం, ప్రాణాలు పోతున్న పేషెంట్లకి ఎమర్జెన్సీ వార్డులో పనిచేయడం, ప్రాణాలు నిలబెట్టడం. కోవిడ్ టైంలో మిమ్మల్ని దేవతలు అన్నారు, మమ్మల్ని దేవుళ్ళు అన్నారు, మీరు మేము ప్రాణాలు కాపాడామని చెప్పి ప్రభుత్వాలు అన్నాయి. లోకం చూస్తున్న ఉద్దేశంలో అన్ని పనులు మంచి పనులే. మున్సిపాలిటీ వాళ్ళు చేసే పని ఏం తక్కువ పని కాదు, చాలా మంచి పని. అన్ని పనులు మంచి పనులే, గాని నిత్యత్వం దృక్పథంలో, పరలోకం యొక్క దృష్టిలో, బైబిల్ చూడమంటున్న దృష్టిలో మనం చూసినప్పుడు ఏది నిజమైన మేలు, ఏది నిజమైన లాభం, ఏది నిజమైన ధన్యత అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి హిస్కియా ప్రార్థన చేశాడు, మరణకరమైన రోగం రాగానే దేవుడు స్వస్థపరిచేశాడు. మనం అందరం కలిసి రోగుల కోసం ప్రార్థన చేద్దాం, రోగులందరికీ స్వస్థత కలుగుతుంది, కాబట్టి పల్నాడు మెడికల్ సహవాసం కట్టాము అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, కొంచెం మీరు దాన్ని దాటి ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. ఎట్లా ప్రార్థన చేయాలో అర్థం చేసుకోవాలి, ఎలా ప్రార్థన చేయకూడదు అర్థం చేసుకోవాలని చెప్పడానికి కొన్ని లేఖన భాగాలు మీ గమనాన్ని తీసుకురావడానికి నేను తాపత్రయపడతా ఉన్నాను. బైబిల్లో ప్రారంభం నుంచి కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఈ ఇన్సిడెంట్ ఇంకా బాగా అర్థమవుతుంది. హిజ్కియా సన్నివేశం ఇంకా బాగా అర్థమవుతుంది. బైబిల్లో ప్రారంభం నుంచి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, ఆది కాండం మొదటి అధ్యాయము 27వ వచనం, 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వాడిని సృజించెను. దేవుడు మానవుణ్ణి తన రూపంలో చేశాడు, తన ఇమేజ్ లో చేశాడు, తన లైట్నెస్ కని చేశాడు. బైబిల్ దేవుడు అద్వితీయుడు, అక్షయుడు. ఆయన సకల యుగాలలో రాజు, అల్ఫా ఒమేగా, ఆది అంతా లేనివాడు, అలిసిపోడు, సొమ్మసిల్లడు, మరణం ఆయన దరిచేరదు. ఆదిలో ఉన్నది ఆయనే, అంతంలో కూడా ఉండేది ఆయనే. ఆయన ఆయుష్కాలం ఇంత అని చెప్పలేము, ఆయన సంవత్సరాలకు మితి లేదు. 90వ కీర్తన ప్రారంభ వచనంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా తరతరాలకు మాకు నివాస స్థలము నీవే, భూమిని చెయ్యకముందు యుగ యుగాలకు నువ్వే దేవుడువు. యుఆర్ ద గాడ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్స్. తరతరాల్లో ఉన్నావు, ప్రతి తరంలో ఉన్నావు, ప్రతి యుగంలో ఉన్నావు, కాలానికి అతీతుడు అని మోషే ప్రార్థన చేశాడు. మరణానికి అతీతంగా ఉన్న దేవుడు మానవుణ్ణి మరణానికి అతీతుడుగానే తన స్వరూపమందు తన పోలుకు చొప్పున చేశాడు. 3వ అధ్యాయం ఏమంటుంది? ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం, 8వ వచనం, చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని. 2వ అధ్యాయంలో కూడా ఆ మాటలు చదువుతాం. దేవుడు ఆదామును అవ్వను ఇద్దరు చేతులు పట్టుకుని ఇద్దరికి పెళ్లి చేసి ఒంటరిగా కాదు నీకు తోడిస్తున్నానని చెప్పి దగ్గరుండి పెళ్లి చేశాడు. వాళ్ళతో నడుస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏదైనా తోట గొప్పతనం ఏంటంటే దేవుడు దిగొస్తున్నాడు, దేవుడు మనుషులతో సహవాసం చేస్తున్నాడు, మనుషులు దేవునితో మాట్లాడుతున్నారు, దేవుని కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు, దేవుని రెక్కల కింద వాళ్ళు ఉన్నారు. దేవుడు వస్తున్నాడు ఏదైనా తోటలోకి, భూతల పరలోకం ఏదోను ఆ ఏదైనా వాళ్ళు ఉన్నారు, దేవునితో వాళ్ళు ఉన్నారు. ఆయనకు మరణం లేదు, వాళ్ళకి మరణం లేదు. ఆయనకు రోగం రాదు, వాళ్ళకి రోగం రాదు. ఆయనకు దుఃఖం కలగదు, వాళ్ళకి దుఃఖం కలగదు. ఏ శాపం లేదు, చాలా బాగుంది. అంత ఇంటిమసీ, అంత ఫెలోషిప్ దేవుడితో కలిగి ఉన్నారు. వడొచ్చాడు సాతాను, హంతకుడు, నరహంతకుడు, ఆది నుంచి వడహంతకుడు. వడొచ్చాడు, విషంగక్కాడు, పాపం చేయించాడు, ఆజ్ఞాతిక్రమానికి ప్రేరేపించాడు. దేవుడు మెడబెట్టుకుని ఆదామావును బయటికి గెంటేశాడు. నా మాట అంటే మీకు విలువ లేదు, నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, నేనంటే అసలు మీకు భయమే లేదు, భక్తి లేదు, గౌరవం లేదు. నేనెంత ప్రేమిస్తున్నా మీకు నా మీద ఏమాత్రం ప్రేమ లేదు, నాకు మీరు అక్కర్లేదు, పొండి అని బయటికి గెంటేశాడు. అది మరణము అని బైబిల్ మాట్లాడుతుంది. మరణం సెపరేషన్, మనిషిని దేవుడికి దూరం చేసింది. పరిశుద్ధ దేవుడి నుంచి పాపం మనిషిని దూరం చేసింది. మరణం దేవుడికి దూరం అయిపోవటం. దాన్ని ఏదైనా తోటలో చూస్తున్నా. 3వ అధ్యాయము 23వ వచనం, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేధ్యపరచుటకు ఏదైనా తోట నుంచి అతన్ని పంపివేశాను. దేవుడు, మానవుడు విడిపోయారు, మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. అదే మరణం అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం, తప్పిపోయిన కుమారుడు కొరకు వాక్యం ఇలా మాట్లాడుతుంది, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు బ్రతికాడు? ఎప్పుడైతే నాన్న నాకు వద్దు అనుకుని వెళ్ళిపోయాడు అప్పుడే చచ్చిపోయాడు. మరి ఎప్పుడు బ్రతికాడు? బుద్ధొచ్చి మా నాన్న నాకు కావాలని చెప్పి వచ్చాడు కదా, అప్పుడు బ్రతికాడు. రెండో మాట అదే, తప్పిపోయి దొరికాడు. దేవునికి దూరం కావటం మరణం, దేవుని దగ్గరికి రావటం జీవం. మరణం అంటే మనకు అనిపించేది పాడి మీద శవాన్ని పడుకోబెట్టడం, గుండెలు బాదుకుంటే ఏడవటం, అది కాదు మరణం. అది కాదు మరణం. దేనికి మన గుండెలు బాదుకుని ఏడవాలంటే దేవుడికి దూరం అయిపోవటం, దేవునికి దూరం అయిపోతున్నావు అని చూసి ఆడవాలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఆ మాటే మాట్లాడుతుంది, పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చారు. పాపం పరిశుద్ధ దేవునికి దూరం చేసేసింది, అపరాధం పరిశుద్ధ దేవునికి దూరం చేసేసింది. మీకు మీ దేవుడికి మధ్య అడ్డుగోడ పాపం. పాపం దేవుడికి దూరం చేసింది, అది మరణం. ఫిజికల్ డెత్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఫిజికల్ డెత్ లో సమయం ఉంటుంది, ఏం కనబడదు. కానీ ఆత్మీయ మరణం, ఎటర్నల్ డెత్, ఎటర్నల్ సెపరేషన్, దేవుడికి మానవుడు దూరం అయితే వాడికి దిక్కెవరు? ఏం చేసి ఆయుష్కాలను పొడిగించుకోగలడు? ఏం చేసి శిక్షను తప్పించుకోగలడు? ఏం చేసి శ్రమను తప్పించుకోగలడు? దేవుడి సహాయం లేకపోతే మానవునికి ఆధారం ఏంటి? అలా దేవుడికి మానవుడు దూరం అయిపోతే, ఆయన పెద్ద ఆయన, ఏదేం తోటలోని బయటికి గెంటేశాడు, అప్పుడు గెంటడానికి ముందుకు అవకాశం ఇచ్చాడు, ఏం బాబు చెప్పింది వినలేదా తిన్నావా అన్నాడు, మహాప్రభు తప్పు అయిపోయింది తిన్నాను ఈ ఒక్కసారి క్షమిస్తారా అంటే ఎంత బాగున్నో, తల తెక్క ఒప్పుకోలే, కప్పుకున్నారు, నెట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఆ కన్నింగ్నెస్ ఎవరిది? వాడిది, సాతాన్ది. మనిషిలోకి వచ్చింది ఆ పాప స్వభావం ఎవరిది? వాడిది. ఎక్కడ మనిషిలోకి వచ్చింది? దేవుడు ఎలాగైతే సాతానుని, ఆ పాపంలో ఉన్న సాతాన్ని పరలోకి నుంచి నెట్టేశాడో, అదే పాపం మనిషిలోకి వచ్చేసరికి ఏదేం తోటలో నెట్టేశాడు. సాతాను ఎట్లాగైతే వైభవాన్ని కోల్పోయాడో, మానవులు కూడా వైభవాన్ని కోల్పోయారు. ఏదేని తోటలో దేవునితో సహవాసం చేసే వైభవాన్ని కోల్పోయారు. మరలా అక్కడ పశ్చాత్తాపడింది కాదు, ఆయన బయటికి గెంటేశాడు, వెళ్ళేం చేయాలి? రాత్రంతా అక్కడే ఉండాలి, పగలంతా అక్కడే ఉండాలి, తిండి తిప్పలు లేకుండా కూర్చోవాలి, పస్తులు ఉండాలి. ఉపవాసం ఉంటే దేవుడు కనికర పడ్డట్టుగా ఉపవాసం ఉండి అక్కడే కన్నీరు కారుస్తూ ఈ ఒక్కసారి క్షమించి ప్రభు అండి, ఎంత బాగుండదు. ఏమి, మేము బ్రతకలేమా, మాకు రోషం లేదా, ఉప్పు కారం మేము తింటా లేదా, ఆయన గెంటేస్తే సిగ్గు లేకుండా నిలబడతామన్నట్టుగా వెళ్ళారు ఉద్ధరిద్దామని. ఏం ఉద్ధరించారు? ఆయనకు దూరంగా ఉండి మనమేం చేయగలం? ఆయనకు దూరం ఉండి మనమేం చేయగలం? ఉద్యోగాలు జీవితానికి పరిష్కారం చూపించలేవు, చదువులు జీవితానికి శాశ్వత పరిష్కారం చూపించలేవు, రాజ్యాంగాలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు ఎవరూ మానవ జీవితానికి పరిష్కారం చూపించలేరు. ఒకే ఒక్క పరిష్కారం దేవుడు, ఆయన పంపించిన ప్రభు అయిన యేసు. అక్కడే మనకు పరిష్కారం, అక్కడే మనకు సమాధానం, అక్కడే మనకు పాపక్షమాపణ, అక్కడే విమోచన, అక్కడే విడుదల. దేవుడు తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు పరలోకం నుంచి భూలోకానికి. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకోసం పంపించాడట? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని హెచ్చరించుచున్నాడు ప్రేమ కలిగిన తండ్రి. మనల్ని మర్చిపోలా, వదిలేలా, ప్రేమిస్తూనే ఉన్నాడు. రక్షణ పొందాలి. దేవునికి దూరం అయిపోయాం, శిక్షకు పాత్రమైపోయాం, క్షమాపణ పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి, పోగొట్టుకున్న వైభవాన్ని సంపాదించుకోవాలి, నాన్న దగ్గరికి వచ్చేయాలి, నాన్న ఇంట్లోకి వచ్చేయాలి. దేవుడు ఆశపడుతున్నాడు. దానికోసం ఏం చేశాడు? 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. యేసుక్రీస్తు ప్రభుని దేవుడు నరుడుగా వచ్చాడు. ఆయనకి మానవుడికి మధ్య ఏదైతే డిస్ప్యూట్ ఉందో, అసమాధానం ఉందో, గొడవ ఉందో, ఆ వైరం ఉందో, దాని అంతటికి పెనాల్టీ మధ్యవర్తి నేనే. పాపానికి శిక్ష నేను భరిస్తాను, పెనాల్టీ నేను కడతాను. మధ్యవర్తి దేవునికి మానవులకు మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు. ఎంత ప్రేమ కలిగింది దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కుమారుని పంపించాడు, నరకాన్ని తప్పించాడు, నిత్య జీవాన్ని ప్రసాదించాడు. దేవుని ప్రేమే. మళ్ళా ఆయన కనికరపడ్డాడు. ఇప్పుడు మానవుడు దేవుడి దగ్గరికి వస్తే జీవితానికి పరిష్కారం, మానవుడు దేవుడి దగ్గరికి వస్తే జీవితానికి పరిష్కారం. యెషయాను పంపించాడు, పోయి హిజ్కియాకు చెప్పు ఈ భూమి మీద నాకు దూరంగా ఇప్పుడు దాకా పడ్డ కష్టాలు చాలు, ఇక వచ్చే నేను నీ నమ్మకత్వాన్ని బట్టి చేర్చుకుంటున్నాను, మరణం నీకు శాపం కాదు వరము అని చెప్పమని పంపించాడు. ఆయనేమో వలవల వలవల ఏడుస్తా ఉన్నాడు, ప్రభువా ఎంత యథార్థంగా ఉన్నానో జ్ఞాపకం చేసుకో, నాకు అనిపిస్తుంది బుర్ర పనిచేయలేదు హిజ్కియాకి. దేవుడు పిలిస్తే ఏడ్చే సన్నివేశమా అది, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏడవాలా, నాన్న దగ్గరికి వెళ్ళడానికి ఏడవాలా, ప్రభువును కలుసుకోవడానికి ఏడవాలా? హిజ్కియా ఏడ్చాడు. సరే పెద్ద ఆయన మనమేం అనకూడదు, బైబిల్లో కొన్ని జీవితాలు చూడాలండి. ఆది కాండలో చూద్దాం, ఆది కాండం 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. హానోకు దినములన్నీ 365 ఏండ్లు, 365 ఇయర్స్. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను, ఏమందాం అయ్యో పాపం హానోకు అని చెప్పి ఏడుద్దామా? లేకపోతే మంచి ఎగ్జాంపుల్, దేవుడికి నచ్చాడు, దేవుడు తీసుకోవాలనుకున్నాడు. హానోకు కూడా అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది ప్రభు, నేను సిద్ధంగా ఉన్నానన్నాడు, ఎత్తుకుపోయాడు దేవుడు. కింద వాక్యం ఏమంటుంది, 27వ వచనం, హానోకు కుమారుడు మెతుషల 969 సంవత్సరాలు బ్రతికాడు, కొడుకేమో 969 ఇయర్స్ బ్రతికాడు, నానేమో 365 ఇయర్స్ బ్రతికాడు. ఇప్పుడు హానోకును ధన్యుడు అందామా, మెతుషలను ధన్యుడు అందామా? హానోకునే ధన్యుడు అంటాం, ఎందుకు? దేవుణ్ణి తెలుసుకున్నాడు, నిత్య జీవంలోకి వెళ్ళాడు, జీవాధిపతి దగ్గరికి వెళ్ళాడు. ఎంతకాలం భూమి మీద బ్రతికావు అన్నది కాదు నీ ఆశీర్వాదానికి కొలమాను, ఎంత త్వరగా దేవుని కలుసుకున్నావు, ఎంతగా దేవునితో నడిచావు, ఎంతగా దేవుని గురించిన అవగాహనలోకి వచ్చావు, అది కదా ముఖ్యం. హానోక జీవితం మనకు ఎలా కనబడుతుంది? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదవాలి. దైవజనుడు ఏలియా, మొత్తం అందరూ 2 పడవల మీద కాలేశారు. యెహోవాయు దేవుడే, బయలు దేవుడే. ఆయనేమో ఒక పని చేస్తాడు, బయలు ఇంకొక పని చేస్తాడు. మాకు ఆయన కావాలి, ఈయన కావాలి. ఈయన ఒక్కడే నిలబడ్డాడు, ఇశ్రాయేలు నీ దేవుడు అద్వితీయుడగు దేవుడు, ఆయన లాంటి దేవుడు లేడు, ఇంకొక దేవుడు లేడు, హీఈ్ ద ఓన్లీ గాడ్. డిబేట్ చేశాడు, ప్రూవ్ చేశాడు గొప్ప దైవజనుడు. 19వ అధ్యాయంలో ఏలియాకి ఏమనిపించిందంటే, ఎంతకాలం ఇక ఉండేది భూమి మీద, చాలు గాని నేను వచ్చేస్తానయ్యా, నన్ను తీసేసుకుంటావా? అది ప్రార్థన. మరణం తప్పించు కాదు ఏలియా ప్రార్థన, మరణాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా, అది ఏలియా ప్రార్థన. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితృల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టికి చాలు, నా ప్రాణం తీసుకో. ఏలియా భయపడ్డాడు అందామా, లేకపోతే సిద్ధపడ్డాడు అందామా? ఏలియా భయపడి మరణాన్ని కోరుకుంటున్నాడా? ఏలియా నా దేవుణ్ణి ప్రేమించి మరణాన్ని కోరుకుంటున్నాడు. నేను అనుకుంటాను ఏలియా ప్రార్థన దగ్గర దేవుడు ఒక్క మాట కూడా నెగిటివ్ గా మాట్లాడలా. ఇదేం ప్రార్థన? పోయే కాలం ప్రార్థన. ఎవరైనా బతకాలని కోరుకుంటారా, చావాలని కోరుకుంటారని ఏమని అన్నాడా? అనలా. వచ్చేస్తావా? వచ్చేస్తాను ఆయన. సరే అయితే పోయి ఎలీషాని అభిషేకించు, పోయి రాజును అభిషేకించు, ఆ 2 పనులు చేసి నేను తీసుకెళ్లిపోతాను అన్నాడు. చక్కగా సంతోషంగా వెళ్ళి ఎలీషాని అభిషేకించేశాడు, రాజును అభిషేకించేశాడు. నేను రెడీగా ఉన్నానయ్యా అంటాడు. ఆయన వచ్చాడు, అగ్నిరాజాన్ని ఎత్తుకుపోయాడు. ఎవరిని? ఏలి అని. ఏలియా నష్టపోయాడా? ఇంకా ఆరోగ్యం ఉంది, ఇంకా బలం ఉంది, ఇంకా ఆయుష్కాలం ఉంది. బతకాలని మాత్రం లేదు, దేవుడికి దూరంగా బ్రతికే బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా? అది వాళ్ళకున్న అవగాహన. దేవుడు లేని జీవితం, దేవుని సన్నిధి లేని జీవితం, నాకెందుకు ఈ జీవితం? రోజు నడిచారు హానోకు, దేవుడితో నడిచాడు. ఏలియా ఎవరి సన్నిధిని నేను నిలబడ్డానో ఆ జీవం గల దేవుని తోడు, దట్ ఈజ్ హిజ్ అడ్రస్సింగ్. నేను ఎవరిని అనుకుంటున్నా? ఆయన వాడని, నేను ఆయన దాసుని. వాళ్ళ జీవితాలు బైబిల్లో ఎలా కనబడుతున్నాయి? రాజుల రెండవ గ్రంథం, రెండవ అధ్యాయం, రాజుల రెండవ గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, రెండవ అధ్యాయం, రెండవ అధ్యాయం మూడవ వచనం. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ వద్ద నుంచి నీ గురువును పరమనకు తీసుకొని పోవునని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాని అడగగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండండి, నాకు తెలుసు, ఆయనకి తెలుసు, ఆయన వెళ్దామనుకుంటున్నాడు, మరేం చేద్దాం, సంతోషమే కదా, అందులో ఏడ్చేది ఏముంది, మీరు నోరు మూసుకొని కూర్చోండి. వెళ్ళాలి, వెళ్తున్నాను అన్న విషయం ఏలియాకు తెలుసు, వెళ్తున్నాడన్న విషయం ఎలీషాకు తెలుసు. అతను ప్రార్థన చేశాడు, దేవుడు తీసుకుంటున్నాడు, సిద్ధపడిపోయాడు. బాబు నువ్వు కొంచెం దూరంగా ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడు ఎలీషాను పట్టుకుని. కొంచెం నువ్వు దూరంగా ఉంటావా? నేను ఉండను, నేను నీతోటే వస్తాను, కుదిరితే నన్ను కూడా తీసుకెళ్లిపోతానంటే చాలా సంతోషం, వచ్చేస్తాను నేను కూడా కలిసి. కుదరతలేదు, తర్వాత నీకు పని ఉంది, తర్వాత వద్దు కానీ నేను ముందు వెళ్ళిపోవాలి అని మాట్లాడుకున్నారేమో. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటది రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు వారికి కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యను. ఎంత బాగుంది, ఎంత బాగుంది, దేవుడి దగ్గరికి వెళ్ళటం. అమ్మాయికి అమెరికా వీసా వచ్చింది, అబ్బాయికి ఫారెన్ వీసా వచ్చింది, ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్తున్నాము, ఏడుస్తా ఇల్లు ఎక్కిస్తారా? ఎమోషన్తో ఏమైనా కన్నీరు గారిస్తే కార్చొచ్చేమో గాని ఎంత సంతోషమో, నా కొడుకు ఎంత పెద్దోడైపోయాడో, నా కూతురు ఎంత పెద్దదైపోయిందో, అమెరికా వెళ్ళిపోయింది, అబ్రాడ్ వెళ్ళిపోయింది. అబ్బ దగ్గరికి వెళ్ళటం, దేవుడి దగ్గరికి వెళ్ళటం అంతకంటే గొప్ప సంగతి కదా, అంతకంటే గొప్ప సంగతి కదా. హానోకు జీవితంలో ఏం నేర్చుకుంటున్నావు? ఏలియా జీవితంలో ఏం నేర్చుకుంటున్నావు? హానోకు ఏలియా జీవితం కాదు, యేసుక్రీస్తు ప్రభు జీవితం మనకి ఏం చెప్తుంది? అసలు యేసుక్రీస్తు ప్రభు జీవితం గాని, అపోస్తుల జీవితం గాని, భక్తుల జీవితాలు గాని అన్ని స్టడీ చేస్తే అప్పుడు మీరు నాతో ఒప్పుకుంటారు, అవునవును, హిజ్కియా శరీర సంబంధమైన ప్రార్థన చేశాడు. అలాగ ప్రార్థన చేయకూడదు. దేవుడు ఎంత చక్కగా వర్తమానం పంపించాడు, పోయి చెప్పు, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు, నా దగ్గరకు వచ్చేస్తున్నాడు, సంతోషపడతాడు, పోయి చెప్పు అంటే సంతోషపడ్డాడా? వల 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 ఏడుపుతున్నాడు. ఎక్కడికి? దేవుడి దగ్గర రావడానికి ఏడుపు ఎందుకు? పరలోకానికి వెళ్ళడానికి ఏడుపు ఎందుకు? నరకానికి వెళ్ళడానికి అయితే ఏడవాలి, భూమి మీద నానా కష్టాలు పడుతూ ఆపశోపాలు పడడానికి ఏడవాలి, మోక్షానికి వెళ్ళడానికి ఏడుస్తారా? ఎందుకు? ఆ హిజ్కియా మనసే చాలా మందుకుంది, ఆ హిజ్కియా ప్రార్థనే బాగా నచ్చుతుంది, అందుకే మందులు, అందుకే ఇంజెక్షన్లు. ఈమె పరిష్కారం ఇస్తాయా? మతీసువార్త 16వ అధ్యాయం చదువుదాం, కొన్ని మాటలు చదువుదాం, ముగిస్తాను. మతీసువార్త 16వ అధ్యాయం, మతీసువార్త 16వ అధ్యాయము 21వ వచనం. ఎంత గొప్ప మాదిరో యేసుక్రీస్తు ప్రభు ఎలాంటోడంటే, గిల్లి సరిగ్గా వినండి అని చెప్పి ఏం చెప్తాడంటే, నేను వెళ్తున్నాను, మరి త్వరగా వెళ్తాను, మరి నన్ను చూసి 33 సంవత్సరాల వయసు కుర్రోడు మంచి వయసులో ఉన్నాడు, మంచి బలంగా ఉన్నాడు, ఇంకొక మాతో పాటు 100 సంవత్సరాలు ఉంటాడు అనుకోవద్దు మీరు, నేను చాలా త్వరగా వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు మాటి మాటికి చావు కోసం మాట్లాడాడు బ్రతికుండగా. చావు అన్న మాట దగ్గర మనం వేరేగా తీసుకుంటున్నాం, దేవుణ్ణి కలుసుకోవటం, దేవుడికి దూరంగా ఉండడం చావు, దేవుణ్ణి కలుసుకోవడం నిత్య జీవం. నా తండ్రి దగ్గర నేను వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. ఆ మాటలే మాట్లాడతాడు ఆయన 16:21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినాన లేచుట అగత్యం. అగత్యం అంటే అర్థం ఏంటి? అయ్యో పాపం చేస్తున్నారని, అయ్యో అలా జరిగిపోతుందని కాదు, జరిగి తీరాలి, అది నాకు కావాలి, అది అగత్యం, జరిగి తీరతాది. ఏంటి జరిగి తీరేది? యేసుక్రీస్తు ప్రభుని చంపేస్తారు, అది అగత్యం. బతికొండగా చెప్తున్నాడు, ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, జరుగుతుందని చెప్తున్నాడు, మాటి మాటి గిల్లు చెప్తున్నాడు వాళ్ళకి అని చెప్తూ ఆయన ఏమంటాడు, అక్కడ తైపోలా, 3వ దినాన లేవాలి, లేచి పరలోకానికి ఆరోహణం అవ్వాలి, తండ్రిని కలుసుకోవాలి, పోగొట్టుకున్న మహిమలోకి తిరిగి వెళ్ళాలి. ఆ విషయాలు చెప్తున్నాడు. చావు అని మాట మాట్లాడు కానీ చెవులు మూసుకొని అయ్యా నువ్వు మాట్లాడక, అలాగా చావు అని మాట్లాడు అన్నట్టుగానే అన్న పేతురు అన్న రియాక్ట్ అయ్యాడు. 22వ వచనంలో పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక. ఏది ఏది దూరమగునుగాక? దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఆరోహణం చెందొద్దు, పునరుద్ధానుడు కావద్దు. ఇక్కడే ఎంత గొప్పడంటే పేతురన్న 17వ అధ్యాయం అంటాడు. 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు రూపాంతర పర్వతం మీద రూపాంతరం చెందాడు. అక్కడికి మోషే వచ్చాడు, అక్కడికి ఏలియా వచ్చాడు. ఈయనకి ఎంత ఆశ పుట్టిందో, బాబు మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, యేసుక్రీస్తు ప్రభుకు ఒక చక్కటి గుడారం కడతాను, మోషేకి ఒక చక్కటి పర్ణశాల కడతాను, ఏలియాకి ఒక చక్కటి పర్ణశాల కడతాను, ముగ్గురికి 3 పర్ణశాల కడతాను. యేసుక్రీస్తు ప్రభు ఫేస్ ఫీలింగ్ చూడాలి. నీకు బుర్ర పనిచేయట్లేదు అని అనుంటాడు పేతుని పట్టుకొని. భూమి మీద పర్ణశాల కట్టుకోవడం గొప్ప ఆశీర్వాదమా? దేవుడండి మమ్మల్ని దీవించాడు, సొంత ఇల్లు కట్టుకున్నాము అని మనం అంటాం. యేసుక్రీస్తు ప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్తున్నాను, తండ్రి దగ్గర మీకు ఇల్లు కడతాను, ఇక్కడ ఇంట్లో నువ్వు ఉండవు, అక్కడ ఇంట్లో అయితే ఎప్పుడు ఉంటావు, నేను నీకు ఇల్లు కడతాను, శాశ్వతమైన ఇల్లు కడతాను, నువ్వు పెట్టి బేడ సర్దుకుని రెడీగా ఉండు, లేనిపోనివేం పెట్టుకోవద్దు, సిద్ధంగా ఉండు, బుద్ధి కలిగి ఉండు, మలపూతో ఉండు అని చెప్పి ఆయన అంటాడు. మనమేమంటాము? ఆహా నేను అక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను, సొంత ఇల్లు కట్టుకుంటున్నాను, సొంత ఇల్లు కట్టుకుంటూ ఇంజనీర్ చెప్పాడు 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటుందట. పేతుర్లు వారు మనసు పొందని పేతుర్లు. యేసుక్రీస్తు ప్రభు ఏమో ఒకలాగా మాట్లాడతాడు, ఈయనకేమో లోకానుసారంగా అర్థమవుతుంది. ప్రభువా అది నీకెన్నడకు దూరం నీకెన్నడకు కలగకూడదని మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు పొగిడాడా తిట్టాడా? మామూలుగా తిట్లా, ఎవరు తిట్టరాని తిట్టి తిట్టాడు. ఏమని? పోరా సాతానుగా అన్నాడు. ఎవరిని? పేతురన్నని. ఎందుకు అలాగా? సాతానే దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, భూమి మీదే ఉండు, 10 కాలాల పాటు ఉండు, పచ్చగా ఉంటావు, చక్కగా ఉంటావు అని చెప్పేది సాతాను. బైబుల్ చెప్పదు, ప్రభువు చెప్పడు, నీతిమంతులు చెప్పరు ఆ మాట. నేను రక్షించబడ్డ విశ్వాసుల సమూహంతో మాట్లాడుతున్నాను. రక్షించబడి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిపోయి గొప్ప భక్తి పనులు అనుకుంటున్న విశ్వాసులకే వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టే ఈ విషయాలు మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎలా బోధించాడు, ఆ బోధల సారం ఏంటి, బైబిల్ బోధల సారం ఏంటి? బైబిల్ భూమి మీద ఆశీర్వాదాల కోసం బోధిస్తా ఉందా? ఆశీర్వాదాలకు కర్త అయిన పరలోకానికి వెళ్ళటం, ఆశీర్వాదానికి నిలమైన పరలోకానికి వెళ్ళటం, శాపం లేని జీవితము, రోగం లేని జీవితము, మరణం లేని జీవితము, పాపం లేని జీవితము, సాతాను రాని జీవితము, నిత్య జీవితానికి వెళ్ళడం కోసం మాట్లాడుతుందా? ఎందుకో ఈ బోధకంటే ఆ బోధే బాగా నచ్చుతుంది కానీ క్షేమం కాదు, హితబోధ కాదు, మేలు కాదు, సిద్ధపడం, మోసపోతాం. యేసుక్రీస్తు ప్రభు చేతి పట్టుకొని అది నీకెన్నడు కలగకూడదు అని మాట్లాడిన పేతురికి తర్వాత గ్రహింపు వచ్చింది. ఏం రాస్తాడో 2వ పేతురు పత్రికలో రాస్తున్నాడు పేతురు అన్న. 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చదువుదాం. ప్రభు అన్నాడట, ఆయనకు బాగా గుర్తుంది, బాగా హృదయం మీద రాసుకున్నాడు, ఆ మాటలు మాట్లాడుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిందని ఎరిగి ప్రభు ఏమన్నాడంటే, నేను వెళ్తున్నాను, నువ్వు త్వరగా రావాలన్నాడట. పేతురు ఏమంటున్నాడు, ఎక్కువ కాలం ఉంటాను. ఆహా, అది కాదు పేతురు పెంతెకొస్త తర్వాత మాట్లాడే మాట, త్వరగా వెళ్ళాలి అన్నాడు ప్రభు. నేను త్వరగా వెళ్ళబోతున్నాను. ఎంత సిద్ధపడుతూ ఉన్నాడో పేతురు. మరేం చేస్తాము, ఇలా అంటాడు, నేను ఉన్నంత కాలం మాత్రం మిమ్మల్ని మాత్రం కుదురుగా కూర్చోనే ఉన్నాను, సిద్ధపడమని చెప్తాను. కింద మాట, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకొని చున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. నేను వెళ్తున్నాను, ముందే చెప్తున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఇవన్నీ విషయాలు గుర్తుండాలి అని మాట్లాడుతున్నాడు. పౌలునందు పిల్లరా, పౌలు చనిపోలా చంపబడ్డాడు, పేతురు చనిపోలా చంపబడ్డాడు, యేసు ప్రభు చనిపోలా చంపబడ్డాడు, బాప్తిస్మిచ్చి యోహాను చనిపోలా చంపబడ్డాడు. అంటే అర్థం ఏంటి, సాధారణ మరణం కాదు, అసాధారణ మరణం, కాలానికి ముందే వచ్చిన మరణం. అయ్యో పాపం అందామా, అయ్యో పాపం కాదు, గొప్ప లాభం. పౌలు అన్నంటాడు, బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. పౌలును గట్టిగా పట్టుకున్నారు, అసలు నీకు అర్థం కావట్లేదు, యెరూషలేముకి వెళ్ళావంటే చంపేద్దామని ఎదురు చూస్తున్నారంటే, పౌలు అంటాడు, ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నాను, మీరు ఓరకున ఏడ్చి నా గుండె బద్దలు చేయొద్దు అని తిట్టి యెరూషలేముకి వెళ్ళాడు. ఎందుకు యెరూషలేముకి వెళ్ళాడు, ఇశ్రాయేలీయులు నా ప్రజలు నా జాతి రక్షించబడాలి. నేను చచ్చేది ఎలాగ చచ్చేది, ఈ లోకం వాళ్ళు రక్షించుకోవాలి కదా. అది పౌలుకున్న పరితాపం, పౌలుకున్న గ్రహింపు, పౌలుకున్న గ్రహింపు. అలాగే జీవించారు, అలాగే బ్రతికారు. అది బైబిల్ సారం, అది మనకు అర్థమవుతుంది. క్రీస్తునందుండి మృతి పొందిన మృతులు ధన్యులు, సిద్ధంగా ఉన్నారు, త్వరగా వెళ్ళారు. ఆ వాక్యాలు పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. పౌలు సంఘానికి రాస్తున్నాడు, కొరింథీయులకి రాసిన 2వ పత్రికలు ఏం మాట్లాడతాడు, కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ముగిస్తున్నా. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, అబ్బాయి ఎంత బాగా చెప్తాడో, భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఎంత మోసము, జుట్టు పలచబడతా ఉన్నా అర్థం కావట్లా, తెల్లబడతా ఉన్నా అర్థం కావట్లా, నడువు నొప్పి వస్తున్నా అర్థం కావట్లా, బీపీ షుగర్ అటాక్ అయినా అర్థం కావట్లా, కళ్ళ ముందు చావులు చూస్తున్నా అర్థం కావట్లా, వెళ్ళాలి. ఉండడానికి ఇది మన శాశ్వత పురం కాదు, పరదేశంలో యాత్రికులో ఉండిపోయేవారు కాము, వెళ్ళడానికి సిద్ధపడాలన్న విషయం అర్థం కావట్లా. ఐరన్ బాడీలు అనుకుంటున్నారేమో, ఐరన్ హార్ట్ అనుకుంటున్నారేమో, బైబిల్ అలా చెప్పట్లా. మట్టి ముద్ద తీసుకొని మనిషిని చేశాడు, మన్నైనది మరలా మట్టికి చేరాలి. ఆ మట్టి ముద్దలో మహిమైశ్వర్య నుంచాడు, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మభావము. చావు రాదు, ఎల్లకాలం ఉంటుంది. శరీర సంబంధం అయితే శరీరాన్ని బాగు చేసుకుందామని చూస్తావు, ఆత్మ సంబంధం అయితే ఆత్మీయంగా బలపడడానికి ఇష్టపడతావు. ఎస్ఎఫ్జే సహవాసాలు కట్టబడుతుంది శరీర సంబంధమైన సహవాసాలు కట్టడం కోసం కాదు, శరీర సంబంధంగా ఉన్న నామకార్థ క్రైస్తవుని ఆత్మీయతలోకి తీసుకురావాలి, పరలోకానికి చేర్చాలి, ప్రభువు కోసం బ్రతకడం నేర్పాలి. ఆదివారం భక్తి కాదు, అనుదిన భక్తి చేయాలి, ప్రభువును కలుసుకోవాలి. బుద్ధి గల సిద్ధపడ్డ వధువు సంఘంలా ఉంది, బుద్ధి లేని ఆ కన్యకల్లాగా విడిచిపెట్టబడేవారుగా ఉండకూడదు. ఆశాపత్రమైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా చేద్దాం, పేషెంట్లు బాగా పలకరిద్దాం, మేలు చేద్దాం, కానీ శరీర సంబంధమైన మేలు అది కాదు అసలైన మేలు. వాళ్ళ ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయాలి, వారికి సువార్త చెప్పాలి, వారి నామకార్థ క్రైస్తవులైతే బలపరచాలి, వారి సువార్తను ఎరగన వారైతే మీ ప్రేమ ద్వారా సువార్త చెప్పుదేరాల్సిందే. అయ్యో ఏమనుకుంటారు అనుకో, ప్రభు ఏమంటాడు, పరలోకం మనల్ని ఎలా చూస్తుంది, మనకు అప్పచెప్పిన పని ఏంటి, వాట్ ఈజ్ అవర్ బిజినెస్, మనం బ్రతికితే మిగతా వాళ్ళని రేపాలి, మనం బ్రతికితే మిగతా వాళ్ళని సిద్ధపరచాలి. పౌలుకి అదే గ్రహింపు ఉంది, పౌలుకి అదే గ్రహింపు ఉంది, ఆ మాటే మాట్లాడతాడు. పేతురు అదే గ్రహింపుతో మాట్లాడుతున్నాడు, నేను గుడార ముందు ఉండటం మిమ్మల్ని బట్టి అవసరం. పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం, నా మట్టుకైతే బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. 23వ వచనం, 23వ వచనం, ఈ రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ నాకుంది, అది నాకు ఎంతో మేలు, మరి మేలు. 24, అయినా నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉంది. నేను బ్రతికానా, దేవుని కొరకు మిగతా వాళ్ళు నడిపిస్తారు. నాకు మరణం, శరీర మరణం ప్రధానం కాదు, ఆత్మీయ మరణం. దేవుడికి దూరంగా ఉన్నాను, దేవుని కలుసుకోవాలి. భూమి మీద బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి, మరణిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి. బ్రతికినంత కాలం మన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మీయంగా స్థిరపరచాలి. చేసే శరీర సంబంధమైన మేలులు అక్కడ లేదు అని కాదు, కానీ అక్కడతో సరిపెట్టుకోవద్దు, అక్కడతో సరిపెట్టుకోవద్దు. ప్రసంగ గ్రంథం 12:7 వచనం, మన్మైనది వెనకట వలె మంటికి చేరుతుంది, మట్టిలో ఎంత ట్రై చేసినా మట్టికి మట్టిలో కలిసిపోయేదే. ఆత్మ దేవుని వద్దకు వెళ్తాది. శరీరానికి మేలు చేస్తున్నాం, ఆత్మకు మేలు చేద్దాం. శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటున్నాం, ఆత్మను బలపరుచుకుందాం. అందుకొరకే అనుదిన ప్రార్థన సహవాసం, అలాంటి ఆత్మీయమైన సహవాసముగా, ఆయన్ని కలుసుకోవడానికి సిద్ధపడుతూ సిద్ధపరిచే సహవాసముగా పల్నాడు మెడికల్ సహవాసాన్ని ప్రభువు బలపరుచును కాక. ఆమేన్.